करह गुर साक्षात पर ब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ भूर्भुवस्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। श्रीं श्रीं क्लीं कैलह्रीं हसकलह्रीं सकलह्रीं श्रीं कमलनयन दत्तात्रेयाय शरणं मम। రెండు ముఖ్యమైనటువంటి డివైడింగ్ లైన్స్ మనం గీసుకోవాలి. శిబిరంలోకి వచ్చినటువంటి పరివ్రాజకులు, పరివ్రాజకేతరులు కలిసే ఉంటారు, కలిసే చేస్తారు, కలిసే వింటారు. కానీ పరివ్రాజకులకి మాత్రము తీవ్రమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది, మిగతా వాళ్ళు వాళ్ళు ఇష్టం. అంచేత మీరు ఏ గ్రూప్ లో చేరతారు అనేది మీ మాటలతో కాదు, మీ చేతలతో తేలుతుంది. మెయిన్ అది మీ అంతటి మీరు, మేము పరివ్రాజకులము, మేము ఫలానా గురువు శిష్యులము అంటే కుదరదు. ఇంకా మీరు కాదు చెప్పాల్సింది, మీరు ఆ గ్రూప్కి చెందుతారో లేదో చెప్పాల్సింది వాడు. దానికి కావలసినటువంటి డిమార్కేషన్స్ నేను మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీసుకొస్తున్నాను. ఒక సంవత్సరం పాటు మిమ్మల్ని పరిపూర్ణంగా వదిలేశాను నేను. సౌర కుటుంబ విజ్ఞానము, సౌర చేతనత్వము, మాస్టర్స్ డిగ్రీ ఇన్ కాన్షియస్నెస్ పుచ్చుకున్న తర్వాత ఒక సంవత్సరం పాటు మీరు ఏ కార్యక్రమాలు మీ అంతటి మీరు చేయలేకపోయారు. అదే మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఎందుకని చెప్తున్నాను అంటే, సూర్యుడు స్వయం ప్రకాశకుడు, అంచేత సౌర విజ్ఞానం తెలుసుకున్న వాళ్ళకి ఇంకోళ్ళ గైడెన్స్ అక్కర్లే. అంచేత కాగితం ముక్కలు కాదు కావలసినది, కావలసినది మీరు స్వయం ప్రకాశకులు అవ్వగలిగారా లేదా. అంటే అర్థం ఏంటి నేను చెప్తున్నది, అక్కడ మీ అంతట మీరు నిర్ణయించుకోగలిగి, మీ అంతట మీరు ఒక సౌరమండలాన్ని సృష్టించగలిగేటటువంటి స్థాయికి వెళ్ళాలి, ఒక సూర్యుడు అవ్వాలి మీరు, జ్ఞాన భాస్కరుడు అంటాం కదా, అది లక్ష్యము పరివ్రాజకులది. ఆ లక్ష్యము కూడా మళ్ళీ ఎవరో చెప్తే చేసేది కాదు, మీ అంతటి మీరు ఏర్పరచుకోవాల్సినటువంటి లక్ష్యం అది. ఇంకోళ్ళ మీద ఆధారపడి జీవించటం అనేది కుదరదు, అది పారసైట్స్ అంటాం. ఎంత గొప్ప వ్యక్తి మీద మీరు ఆధారపడినా ఆధారం ఆధారమేగా, ప్రశ్న అది కాదు. ప్రశ్న ఏమిటి అంటే, ఈ సూర్య విజ్ఞాన చేతనత్వానికి ప్రతిబింబ మూర్తులైనటువంటి గురు చేతనత్వాన్ని మీరు అర్థము చేసుకుంటే మీరు ఆ పరంపరలోనే భాగం అవుతారు, మీరు బయటికి వెళ్ళలేరు. ఆ పరంపర అనాదిగా వస్తుంది. ఇమం వివస్వతే యోగం ప్రోక్తమా నహమవ్యయం, ఈ అవ్యయమైనటువంటి సూర్య విజ్ఞానాన్ని మొదటి నుంచి చెప్తూనే వచ్చాను. అదే ఇక్కడ ఉన్నది, అదే ధర్మము. కానీ ఆ ధర్మాన్ని మీరు రెండు రకాలుగా అడ్డుకుంటున్నారు. ఒకటి మీ పంచేంద్రియాల ద్వారా వచ్చేటటువంటి జ్ఞానము ద్వారా దాన్ని అడ్డుకుంటున్నారు, రెండోది మీ భావాల ద్వారా అడ్డుకుంటున్నారు అని నిన్న చెప్పాను నేను మీకు. సైన్స్, ఫిలాసఫీ ఇవి రెండు అడ్డంకులే. వీటి నుంచి బయటపడాలి మీరు. వీటి నుంచి బయటపడటానికి చేయవలసినటువంటి ధ్యానము ఎందుకు చేస్తున్నామో తెలియనటువంటి పరిస్థితుల్లో చేస్తున్నాం మనం. అంచేత పరివ్రాజకులుగా మారదలుచుకున్న వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి కృషి చేయవలసి ఉంటుంది. ఇక్కడ మారారా లేదా మాస్టర్ మాటలు వినక్కర్లేదు నేను అనే స్థితికి వస్తే మారినట్టు మీరు లెక్క. మాస్టర్ కావాలి అనిపిస్తే మీరు మారలేదు. అందుకే భక్తి యోగంలో వందనముతో స్టార్ట్ అవుతుంది. వందనం అంటే ఏంటి? వందనం మధ్యనుంది. దేనికి మధ్యనుంది? నవదా భక్తులలో ఐదవది వందనం. కింద నాలుగు ఏంటి? శ్రవణము, ఈ నాలుగు మధ్య. తర్వాత వందనం, తర్వాత అర్చనం. అంచేత వందన స్థితిలో సైన్స్ నోరు మూసుకుంటుంది. అంటే అర్థం ఏంటి? పంచేంద్రియాల ద్వారా వచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకోము. అంతే కదా సైన్స్ ఉపయోగించుకోమంటే అర్థం. అది పంచేంద్రియాల ద్వారా లభించేటటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకోము. అందువల్ల వాళ్ళు అనేక వస్తువులు ఉపయోగించరు. కార్లు కానీ, జోళ్లు కానీ, బట్టలు కానీ ఇవేమి ఉపయోగించరు. చేత ఇవంతా పంచేంద్రియాల ద్వారా వచ్చిన బట్టలు అల్లటం అంటే దేంతో అల్లుతారు? చేతులతో, కాళ్ళతో అల్లుతారు. వాటిని ఉపయోగించరు వాళ్ళు. ఆ కారణం అది. అంటే సైన్స్ని ఉపయోగించుకోరు. కానీ మనం బట్టలు ఎత్తేసి కూర్చొని అవధూతం అయిపోయామంటే ఏమీ అవ్వం. మనం పరమ నీచ స్థితిలో ఉంటాం మనం. ఇంచేత ఇంద్రియాలు కూడా కాదు, ఇంకోటి చూసి కాపీ కొడుతున్నారు మీరు. కాపీ కాదు, కొట్టాల్సింది. ఇక్కడ గురువుగారిలాగా బట్టలు వేసుకున్నావా, గురువుగారిలాగా పిలక పెట్టుకున్నావా అన్నది ఇంపార్టెంట్ కాదు. అక్కడ గురువుగారి చేతనత్వంలోకి మీరు ప్రవేశించారా అన్నది ఇంపార్టెంట్. చేత మొదటిది ఏంటి? సైన్స్ పక్కన పెట్టాం. రెండోది ఏంటి పక్కన పెట్టాలి? ఫిలాసఫీని పక్కన పెట్టాలి. ఫిలాసఫీ అంటే ఏంటి? మీ మీ దృష్టికోణంతో మీరు చూస్తూ ఉంటారు. ఉదాహరణకి ప్రదర్శనలు ఉన్నాయి, అసలు అవి ఎందుకు చేస్తున్నావో వాడికి అర్థం కాలే. ఇంకేత అర్థం కాలేదు. మీ బుర్రలో ప్రదక్షిణ అంటే ఏదో ఒక భావం ఉంది, దాన్ని బట్టి మీరు చేయటమే తప్ప అసలు ఇక్కడ ఎందుకు చేయిస్తున్నానో అర్థం కాలే. ఆ కంటిన్యూటీ, తారతమ్యత అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గ్రహాలు ఎలా తిరుగుతున్నాయో. సూర్యుడు చుట్టూ అలా తిరగాలి. గ్రహాలన్నీ గ్రూప్ గా తిరుగుతాయా? అన్ని గ్రహాలు ఒక చోట చేరిపోతే అష్టగ్రహ కూటం అని బెంగపెట్టేసుకుంటాం మనం. మరి ఎన్ని గ్రహాలు చుట్టూ తిరగటం మొదలు పెడితే ఏం కూటం వస్తుందో. కానీ ప్రమాదం ఏం లేదు, నేర్చుకుంటున్నాను అంటే. మీరు ఇప్పుడు ఏదో మీరు చేసేసిన దానివల్ల ప్రమాదం ఏమీ లేదు. ఇంకేంటే మీరు ఆ స్థితిలో లేరు. చేత కలిసి చేయొచ్చా చేయకూడదా ప్రశ్న అది కాదు. ప్రశ్న ఏంటంటే స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే ఏంటి? ఏకసూత్రత. అలాగే తిరుగుతూ కనిపించాలి. ఒక చైన్, ఇంతమంది ఉన్నారు, ఒక చైన్ లాగా ఫామ్ చేయలేకపోతున్నాగా. చైన్ లాగా ఎందుకు ఫామ్ చేయలేకపోతున్నాం? ఆ విగ్రహం దగ్గరికి కానీ ఎక్కడికి కానీ వచ్చేటటువంటి అప్పుడు టైం పీరియడ్ మారిపోతుంది. ఒకడికి భక్తి ఆవేశం అరగంట సేపు ఉంటే ఒకడికి రెండు నిమిషాలు కూడా ఉంటాడు. ఒకడు మాటలు తడుగుకుంటూ ఉంటాడు అక్కడ ఏమనుకోవాలో అని. దీన్ని స్ట్రీమ్ లైన్ చేసుకోండి. మీరు తొందరపడకండి, తప్పు చేయటం లేదు. మీరు ఏ ఉద్దేశంతో నేను చేయమంటున్నాను, ముందు ఆ లక్ష్యం వైపు వెళ్ళండి. మీరు ప్రదక్షిణలు జరుగుతూ ఉంటే గ్రూప్ ఉండదు అక్కడ. డిస్టెన్స్ ఎలా ఉండాలి? సూత్రే మణిగణ ఇవ, నెక్లెస్ లో మణులు ఉంటాయి కదా, అవి ఎలా ఉంటాయి? పక్కపక్కన ఉండవు. అలా ఒకళ్ళకొకళ్ళకి డిస్టెన్స్ ఉంటూ ఉండాలి. ఈ లైన్ అలా తిరుగుతూ ఉంటుంది, మొత్తం అలా కదులుతూనే ఉంటారు అందరూ. కానీ ఏకసూత్రత కనిపిస్తుంది, ఊహించండి అది ఎలా ఉంటుందో. కానీ అక్కడ గొడవ ఏమో మీకు ఇంపార్టెంట్. అక్కడ అలా ఉంటూ ఆ ఏరియా దగ్గరికి వస్తున్నప్పుడు ఆ భావాలు రావాలి మీకు. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అలా వచ్చామనుకోండి, ఈశాన్యంలోకి వచ్చే లోపల మీరు ఒక ఎల్ షేప్ తిరుగుతారు కదా. అర్థమైనా నేనేం చెప్తున్నాను అందరికీ? ఉదిత్య దిశ నుంచి ఉత్తర దిశ నుంచి మీరు ఇటు వచ్చి ఇటు తిరుగుతారు. ఇటు తిరిగే లోపల ఆ నడకలోనే అయిపోవాలి. అక్కడ తిరిగి దండం పెట్టడం కాదు, మనసులో అయిపోవాలి అది. అంటే నాలుగు ఉన్నాయి కదా, నోటి దిశ, దిశ తర్వాత గ్రహము, గ్రహము తర్వాత ఆ గ్రహము దేనికి అధిపతి? ఈశాన్య దిశకి వెళ్ళిపోతే ఎలా వస్తాం? ఈశాన్య దిశ గ్రహము, ఈశాన్య దిశ బుధగ్రహము, గణాధిపతి ఆయుధము, త్రిశూలము వాహనము. ఆ నాలుగు మీ మనసులో అనుకుంటూ ఇటు వచ్చేయాలి, అక్కడ ఆగకూడదు మీరు. విద్యార్ రంగు చూస్తారు కదా ఇంద్రధనస్సులో, ఎక్కడ ఆగిపోతుంది రంగు? ఎక్కడ రంగులు ఆగో, వైలెట్ నుంచి ఇండిగో, ఇండిగో నుంచి బ్లూ, బ్లూ నుంచి గ్రీన్, గ్రీన్ నుంచి ఎల్లో, ఎల్లో నుంచి ఆరెంజ్, ఆరెంజ్ నుంచి రెడ్ ఏకసూత్రంగా మారుతుంది. మీ చేతనత్వం అలా మారుతూ రావాలి. ప్రాక్టీస్ వల్ల వస్తుంది, మొదట్లో రాదు. అంచేత మీరు ఇవాళే వచ్చేయాలి అని కంగారు పడకండి. అంచేత అలా చేసుకుంటూ ఒక అడుగు ముందుకు వచ్చేసరికి అలా మీరు ఏ ఆరాలోకి వస్తున్నారు? తూర్పు ఆరాలోకి వస్తున్నారు. అంచేత అక్కడి నుంచే మీరు తూర్పు, తూర్పు దిశ. ఇంకాస్త ముందుకు నాలుగు అడుగులు వేసేసరికి శుక్రగ్రహము, ఇంకాస్త నాలుగు అడుగులు వేసేసరికి దేవం, కొంచెం ముందుకు వచ్చేసరికి, ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి ఐరావతం వచ్చేసరికి మెట్లు ఎక్కుతారు. కంటిన్యూటీ ఆఫ్ థాట్. తేలధార మివాచ్ఛిన్నం దీర్ఘఘంట నినాదవత, అది రావాలి. అది నేర్చుకోకుండా తిరుగుతూ కూర్చుంటున్నారు ఈ ప్రదక్షిణలు అవి. దేవాలయాల్లో రిజల్ట్స్ రావటంలే. దేవాలయాల్లో అన్ని విగ్రహాలు పెట్టడానికి కారణం అది. టక 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 మీరు మార్చేసుకోగలగాలి చేతనత్వాన్ని. ఈశాన్య చేతనత్వం నుంచి తూర్పు చేతనత్వంలోకి వచ్చాడు. తూర్పు చేతనత్వం వచ్చేసరికల్లా ఏమైంది? జగద్గురు వస్తాడు. అంతే కదా, లోపలికి వచ్చారు. లోపలి రాగానే ఎదురకుండా మీకేం కనిపిస్తుంది? జగజ్జనని కనిపిస్తుంది. అంతేకాదు జగజ్జనని నమస్కారం ఆగకూడదు మీరు. ఆ ఫ్లో అలా రాగానే మీకు జగజ్జనని కనిపిస్తుంది. జగజ్జనని అనేసరికల్లా సూర్యుడు యొక్క ఏడు కిరణాలు ఆ భావం అలా తిరిగిస్తారు. తిరిగి ఎదురకుండా వచ్చేసరికి ఎక్కడుంటారు? ఇటు తిరిగేసరికి జగద్గురు శ్రీకృష్ణుడు కనిపిస్తాడు. ఏం కనిపిస్తుంది అక్కడ? పాదాలు కనిపిస్తున్నాయి. పాదాల దగ్గర ఏమున్నాయి? కమలము అంటే విశ్వ పరిణామక్రమం పరిపూర్ణంగా మీకు తెలియాలి. గదెందుకుంది అక్కడ? పరిణామక్రమానికి నచ్చలేదు, ఈ బొమ్మ తయారు చేస్తున్నాడు నచ్చలేదు, ఏం చేస్తాడు శిల్పి? పడగొడేస్తాడు, గద పెట్టి బాధేస్తాడు. కానీ బాధట ఎందుకు? మళ్లీ నీటిగా తయారు చేయడానికి. అది భూర్, భువ ఇమోషనల్ ప్లేన్. ఇమోషనల్ ప్లేన్ దేంతో కంట్రోల్ చేస్తాం? వాయువుతో కంట్రోల్ చేస్తాం, మురళితో కంట్రోల్ చేస్తాం. స్వహ శంఖము చక్రము అంతరిక్ష విజ్ఞానం. ఇంకాస్త పైకి వెళ్తాం, మహహ నెమలిపించం. ఇది మూడుసార్లు తిరుగుతారు. భూర్ భూర్ అనేసరికల్లా మీ మనసులో ఏమేం తెలియాలి? నాకు పరిణామక్రమం తెలియాలి. పరిణామక్రమంకి విరోధంగా నా ద్వారా జరుగుతోంది పనులు పక్క వాళ్ళని కరెక్ట్ చేయడానికి మాత్రం ట్రై చేయకండి. ఇక్కడ కూడా వాడు నేర్చుకుంటానంటే నేర్పండి తప్ప వాడు నెత్తి మీదకెక్కి నేర్పించొద్దు. మీరు నేర్చుకోండి ప్రతి ఒక్కడు. అంతేత వచ్చారు, ఎదురుకుండా ఏం కనిపించింది? జగజ్జనదేవి కనిపించింది, సూర్యుడు యొక్క ఏడు కిరణాలు, ఏడు రంగులు అనుకుంటూ ఇలా వచ్చేసరికల్లా జగద్గురు యొక్క కమలము, గద, పరిణామక్రమము అనుకుంటూ ఒక రౌండ్. రెండో రౌండ్ వచ్చేసరికల్లా ఏమొస్తుంది? భావనాత్మకమైనటువంటి మార్పు, మురళీ గానము. ఆ జగద్గురువు యొక్క శ్వాస, నీ శ్వాసే నా శ్వాస అంటే అర్థం ఏంటి? వాడు ముక్కులో ముక్కు పెట్టి ఊపిరి పీలుస్తాం, ఊపిరి పీలుస్తే ఇద్దరికి ఊపిరి సల్పదు. మరి అది కాదుగా, మరి ఆయన శ్వాసే నా శ్వాస అవ్వాలంటే ఏంటి? నీ ఊపిరే నా ఊపిరి అంటే నీ భావాలే నా భావాలు. రెండో రౌండ్, మూడో రౌండ్, అంతరిక్ష విజ్ఞానము, శబ్దముల యొక్క విజ్ఞానము, శంఖము, చక్రము. మూడో రౌండ్ పూర్తయిపోగానే ఎదురుకుండా తిరిగి ఇక్కడి నుంచి ఉంటారు. ఎటు చూస్తూ ఉంటారు? దక్షిణ వైపు చూస్తూ ఉంటారు. దక్షిణ వైపు చూస్తూ ఉంటే జగద్గురు ఇతనే కాదు, పూర్వేషామతి గురువు, వీళ్ళందరికీ కూడా ఆదిస్థితిలో గురువు ఉంటాడు. ఆ గురువుని మనం నిరంతరం గుర్తుంచుకోవాలి. పానీయంబులు ద్రావుచుని గుడుచుచుని భాషించుచుని హాసలీలా నిద్రాదులు సేయుచుని తిరుగు లక్షించుచుని సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధాను మరిచన్ సురారిచితుడి తద్విశ్వన్. మరిచన్ అన్నప్పుడు ధర్మం అవుతుంది. చెప్పాను కదా ధర్మం అంటే ఏంటో, అజ్ఞానం. దేనికి అజ్ఞానం? రాత్రి మీరు నిద్రపోయినప్పుడు ఏ స్థితిలో ఉంటున్నారు? అజ్ఞానమైనటువంటి స్థితిలో ఉంటున్నారు కదా. అప్పుడు మీకు డ్రీమ్ స్థితి తెలీదు, బాహ్య జగత్తు తెలీదు. మరిచన్ సురారిచితుడి తద్విశ్వన్. ఆ స్థితిలో జాగ్రత్త అవస్థలో ఉంటారు, కానీ అది ధర్మం అంటే దాన్ని గుర్తు చేసుకుని మళ్ళా మీరు ఇలా దాటేస్తారు. ఇలా దాటుతున్నప్పుడు మహా మహస్థితి నెమలిపించం. అది దాటగానే ఏం కనిపిస్తుంది అక్కడ? బ్రహ్మామురారి త్రిపురాంతకారి భాను శిశి భూమి సుతో బుధశ్చ గురుశ్చ శుక్ర శని రాహు కేతవ సర్వే గ్రహ శాంతికరా భవంతు. ఎక్కడున్నాయి గ్రహాలు? మీ శరీరంలో ఎక్కడున్నాయో అది గుర్తిస్తూ ఉండాలి మీకు. భాను హృదయము, శశి స్వాధిష్టానము, భూమి సుతో సహస్రారము లేకపోతే బ్రెయిన్, బుధశ్చ మడిపూరకము. అది గుర్తు రావాలి మీకు. అక్కడ చూస్తే ఏముంది? అక్కడ అక్కడ ఉంటే అవే, అక్కడ చూడక్కర్లే మీరు. వాటిని ఒక సింబల్ గా పెట్టుకున్నాం మనం. అలాగే మూడుసార్లు తిరుగుతారు. మూడోసారి తిరగటం పూర్తయ్యేసరికి మళ్ళా ఉత్తర దిశగా నుంచి ఉంటారు మీరు. ఇది ఎక్కడా బ్రేక్ కాకూడదు, కంటిన్యూటీ. అది నేను చెప్పేది ఆగకూడదు మీరు నమస్కారం చేసుకోవటానికి. ఆ ఫీలింగ్ లో మూవ్ అయిపోవాలి మీరు. ఇంకా ఇలా వచ్చి దానికి దండం పెట్టుకోవాలని ఏవే వెళ్ళిపోతాయి మీ మనసులో? హిమాలయాలు, సిద్ధక్షేత్రము, ఋషి పరంపర, గంగానదిలో స్నానము, దాదా గురుదేవుల ఆశీర్వాదము, గురుదేవుల ఆశీర్వాదము, మాతా భగవతీదేవి ఆశీర్వాదము, హిమాలయాలలో ఉన్నటువంటి అశ్వమేధ యజ్ఞానికి కావలసినటువంటి వనరుల పురోధి. వనరులు మీలో ప్రతి ఒక్కరూ అశ్వమేధ యజ్ఞ పరంపర చేయించగలిగేటువంటి స్థితికి ఎదగాలి. వాడు పరివరాజకుడు అంటే నేను కాదు చేయించడం. మీలో ప్రతి ఒక్కరూ శ్రీనాథ శర్మ ఆచార్య లాగా అశ్వమేధ యజ్ఞ పరంపర చేయించగలగాలి. ఎదుగుతారు మీరు కోరుకుంటే, ఏది కోరుకుంటే అది వస్తుంది. ఇదంతా ఒక ఫ్లాష్ లాగా వెళ్ళిపోవాలి. దాటేస్తాం. దాటే కానీ ఎక్కడికి వెళ్తాం మనం? యజ్ఞవాటిక ప్రవేశానికి వెళ్తాం. తూర్పు దిశ నుంచి యజ్ఞవాటిలోకి సహయజ్ఞ ప్రజాశిష్ట పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యంతో కామదుక్ ఆ యజ్ఞ పరంపర గురించి అంత ఆలోచిస్తూ యజ్ఞ రూపు ప్రభో హమారే భావ ఉజ్వల కీజియే చూడ దేవే చెల్క పట్టుకో మానసిక బలు దీజియే. ఇలాగా దాన్ని మూడుసార్లు ప్రదర్శన చేసి బయటికి రాగానే మీకు ఎదుర్కొన్న ఆగ్నేయ దిశ కనిపిస్తూ ఉంటుంది. అక్కడికి ఆగ్నేయ దిశకి వెళ్తూ ధూనిని చుట్టడానికి మొదలెట్టే లోపల ఆగ్నేయ దిశ అయిపోవాలి. ఏంటి ఇక్కడ నుంచి బయటకు వస్తాం కదా, యజ్ఞశాల నుంచి బయటకు రైన ఆగ్నేయ దిశ అయినమ, చంద్రాయ నమ, తేజోధిపతి అయినమ, శక్తిహస్త అయినమ, అజవాహనాయ నమ అనేసరికల్లా మీరు ధునిని క్రాస్ చేస్తారు. మళ్ళీ ధునిని చుట్టూ మూడు సార్లు ఆ తొమ్మిది మంత్రాలు ఉన్నాయి కదా, అగ్ని సూక్తంలో అవి చదువుతారు. ఇది ప్రాసెస్. ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళినా మానసికంగా ఇది చేయవచ్చు. మీరు ఇక్కడ ఇలా తిరుగుతున్నట్టు మీరు చూసుకోవచ్చు కదా, అది కంటిన్యూ చేయండి మీరు. అది మెయిన్. ముఖ్యంగా ఏమిటి, ఎక్కడ ఆగకండి. ప్రాక్టీస్ అది చేసుకోండి మీరు. పొద్దున్న సాయంత్రం ప్రదక్షిణ చేయొచ్చు మీరు, కానీ ఇక్కడ ఉన్నప్పుడు వీలుంటే ఆ స్పీడ్ తెచ్చుకోండి. ఎందులో స్పీడ్? భావంలో. టకటక టకటక భావాలు పూర్తయిపోవాలి. ఆగకూడదు ఎక్కడ. అంత స్పీడ్ గా ఉండాలి. ఎటుచ్చి ఏమవచ్చు, స్పీడ్ మూవ్మెంట్ అవ్వచ్చు, స్లో మూవ్మెంట్ అవ్వచ్చు. కొన్ని చోట్ల స్లో మూవ్మెంట్ అవ్వచ్చు, ఇంకంటే కొన్ని చోట్ల జాగ్రత్త కొంచెం తక్కువ ఉంది మీకు కదా. అది మీరు యూజ్ చేసుకోవటమే కార్ డ్రైవింగ్ లో లాగా. క్లియర్ గా ఉందా ఇది ప్రదక్షిణలకి? ఈ ప్రదక్షిణల యొక్క ఉద్దేశం ఏంటి అంటే, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. అది కదా మనం చెప్తున్నాం, బస్సు స్పీడ్ తక్కువగా ఉంది దిగబోతున్నారు, మీరు ఏ దిశలో దిగుతారు? బస్సు ఏ దిశలో దిగుతుందో దాని వ్యతిరేక దిశలో దిగితే పడతావు. బస్సు మూవ్ అవుతోంది, దిగాలి నువ్వు. అది ఏ దిశలో వెళ్తుందో ఆ దిశలోనే దిగి ఇంకో రెండు అడుగులు వేస్తావు. దిగి ఆగిపోయావు అనుకో, మనం చేసిన పిచ్చి పని అది. ప్రకృతి యొక్క నియమానుసారం జీవించటం లేదు మనం. ప్రకృతి ప్రదక్షిణాలు చేస్తోంది ప్రతిదీ కూడా. మన శరీరంలో ఉన్నటువంటి పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతున్నాయి, సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి. మనం ఆ స్వకేంద్రితమైనటువంటి ప్రదక్షిణలు చేసుకోవటం లే, అది ఇక్కడ చేస్తున్నాం. అంటే మీరు ఏ ట్యూన్ అవుతున్నారు? నేచర్కి ట్యూన్ అవుతున్నారు. అంచేత ప్రదక్షిణలు చాలా ఇంపార్టెంట్. ఆ నేచర్కి ట్యూన్ అయ్యేటటువంటి ప్రాసెస్. ఆ నేచర్కి ప్రదక్షిణలు చేయకుండా మీరు ట్యూన్ అవ్వగలరా? ట్యూన్ అయితే ప్రదక్షిణలు చేయటం మొదలెట్టేస్తారు ఆటోమేటిక్ గా. అంచేత ఈ ప్రదక్షిణ పరంపర అది ఇంపార్టెంట్. అక్కడ సూర్యుడు చుట్టూ గ్రహాలు ఎలా తిరుగుతున్నాయో మనం కూడా ఆ గతిని ఇన్స్ట్యూట్ చేస్తున్నాం. మనం ఇలా వచ్చాం వినాయకుడు చుట్టూ, వచ్చాం జగద్గురువు చుట్టూ, వచ్చాం నవగ్రహాలు, యజ్ఞశాల, ధుని, సాయి, దత్తుడు, జగజ్జనని, సర్కిట్ ఎలా తిరుగుతూనే ఉంటుంది. ఎక్కడి నుంచైనా మొదలెట్టవచ్చు మీరు, అక్కడే ఆగాలి. వృత్తం ఉంది కదా, ఎక్కడి నుంచైనా మొదలెట్టుకోవచ్చు మీరు. వచ్చిన పరిస్థితి బట్టి అక్కడ రష్గా ఉంది, మీరు ఇంకో చోట గడిపోండి, అక్కడి నుంచి మొదలెట్టండి, మీరు అక్కడ క్లోజ్ చేస్తారు. ప్రదక్షిణలో ఇదే అర్థం చేసుకోండి, స్పీడ్ ఒకటి ఉండాలి. ఎంత స్పీడ్గా మీరు చేయగలిగితే ప్రదక్షిణ అంత మంచిది. స్పీడ్ చాలా ఇంపార్టెంట్ అక్కడ. నడకలో కానీ భావంలో కానీ కట్ అవుతాయి మొదట్లో. డోంట్ వరీ అబౌట్ ఇట్. మొదటిసారి ఎవరికి ఏం రావు, కానీ ఆ విధానాన్ని మీరు గుర్తుంచుకోగలిగితే సరే ఇలా చేస్తున్నాం, ఈ లోపల మీరు చేస్తాం స్పీడ్గా చేస్తుంటే ఇంకోడు ఎవడో అక్కడ ఉంటాడు, ఏం చేయాలి? ఏం పర్వాలే, ఎవరి ఆర్బిట్ వారిదే, ఎవరి ఆర్బిట్ వాళ్ళదే. కొంచెం వాళ్ళని టచ్ చేసి వాళ్ళని తోసేయకుండా, నేను చాలా స్పీడ్ గ్రహాలు ఏంటి కొట్టుకోవు. ఎవరి అభ్యర్థన, ఎవరి కక్ష వాళ్ళదే, కొంచెం పక్కకి తొలగి మీ స్పీడ్ మీది, వాళ్ళ స్పీడ్ వాళ్ళది, నువ్వు తొందరగా చేయి మాస్టర్ అన్నానని అనబాకండి. ఒకళ్ళు కూర్చుండి పోవాలని అనిపించవచ్చు, చేస్తూ కూర్చుండిపోండి. మీ మనస్సు మీకు ఏది చెప్తే అది చేయండి. స్పీడ్ ముఖ్యమని చెప్పాను, వచ్చారు మీరు. వచ్చిన తర్వాత మీకు కాసేపు ఇక్కడ కూర్చుంటే బాగుండు అనిపించింది, కాలి నొప్పి వల్ల కాదు, భావం వల్ల. కూర్చుండిపోండి. అప్పుడు పక్క వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు తోసేయద్దు పాపం వాడిని, వాళ్ళు కూర్చునేవాడిని పక్కకి తప్పుకు వెళ్ళండి. కానీ కూర్చునేవాళ్ళు కానీ వాళ్ళు కానీ ఆ ఇరుకులు ప్లేస్ ఉన్నప్పుడు కాస్త స్పీడ్ అవ్వండి, అక్కడ కూర్చోకండి. కాస్త పక్క వాడికి వెనక వాడికి జాగా ఇవ్వండి, అంతే. అర్థమైంది కదా? ఇదంతా ఈ ప్రదక్షిణ విధి ఎందుకు చెప్తున్నామంటే, మనం ఎంతో గొప్ప పనులు చేసేసామన్నా మనం దేని మీద ఉంటాం? పృథ్వీగ్రహం మీదే ఉంటాం. పృథ్వీగ్రహం ఏం చేస్తోంది? సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. అంటే నువ్వు ఏం పనులు చేస్తే ఏం లాభం, ఏ ఏరోప్లేన్ ఎక్కితే ఏం లాభం, నువ్వు ఎక్కడున్నావంటే పృథ్వీగ్రహం మీద ఉన్నావు. పృథ్వీగ్రహం యొక్క స్పీడ్ని మించి నువ్వు వెళ్ళలేవు, వెళ్ళలేవు కదా. ఎక్కడికి వెళ్తావు? వాడు చెప్తా ఉంటాడు కదా, వాడు ఏరోప్లేన్ ఎక్కాడు, ఎక్కిన తర్వాత వాళ్ళకి నడక మొదలెట్టాడు తొందరగా వెళ్ళిపోవాలని. నువ్వు కూర్చున్నా నడిచినా అంతే. అంచేత ఆ భావాన్ని అర్థం చేసుకుని చేయటంలో మీరు ఈ గ్రహగతుల్ని దాటగలిగేటటువంటి ఎబిలిటీ వస్తుంది ఈ ప్రదక్షిణల వల్ల. కానీ ప్రదక్షిణలంతా చేసిన తర్వాత ఇంకొక విషయం మాత్రం గుర్తుంచుకోండి మీరు. ధుని దగ్గర రెండు కార్యక్రమాలున్నాయి. ఒకటేంటి, అగ్ని మీదే పురోహితమని ఆ తొమ్మిది మంత్రాలతో ఆహుతులు వేస్తాం. తొమ్మిది ఆహుతులు అయ్యేవంతా చివరిలో ఒకేసారి వేసేస్తాం. వేసేసిన తర్వాత శివాభిషేకం చేయమన్నాను. శివాభిషేకం అంటే ఏంటో అర్థం చేసుకోండి. పరమ మూర్ఖత్వము బాహ్య జగత్తులో ఉన్నది. విష్ణు పూజ చేసేవాళ్ళు శివుణ్ణి చూడకూడదు, శివుడు పూజ చేసేవాళ్ళు చూడకూడదు. పెద్ద పెద్ద పీఠాధిపతులు ఆ గందరగోళంలో ఉన్నారు. వాళ్ళు రైతా తప్ప మనకు అనవసరం. మీరు అర్థం చేసుకోండి ఏం చేస్తున్నారు ఇక్కడ. అగ్నిని ఉపాసన చేశారు, యజ్ఞం చేశారు. ఆ యజ్ఞంలో మీరు అగ్ని యొక్క సత్తాకి ఆహుతి వేశారు కదా. ఆహుతి వేయగానే ఏం చేయమన్నాను? అభిషేకం శివుడికి. శివుడికి అభిషేకం చేస్తున్నప్పుడు రెండు దిశల్లో చేయమన్నాను నేను. ఒకటి ఆగ్నేయ దిశలో నుంచుని వాయువు దిశ వైపు చూస్తూ, ఇంకోటి వాయువు దిశ వైపు నుంచుని ఆగ్నేయ దిశ వైపు చూస్తూ. తీసుకున్నారు నీళ్లు, పోస్తున్నారు. ఈ నీళ్లు పోయటం అనేది రసవంతంగా ఉండాలి, సరసవంతంగా ఉండాలి, సరస్వతి రూపంగా ఉండాలి అంటే అర్థం తెలిసిందా ఇప్పుడు మీకు? సరస్వతి అంటే అది ఫ్లో. ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఫ్లో? ఆకాశం నుంచి వస్తుంది. రుచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవా అధి విశ్వే నిషేధు యస్తన్న వేద కిమ్ రుచాకరిష్యసి య ఏతద్విదు సాయిమే సమాసతే వేదమంత్ర రుక్కు. అంటే పైన చూస్తూ ఆకాశం నుంచి నా శిరస్సులో ఆ సరస్వతి అవతరించాలి, రుక్కులు అవతరించాలి. డమరు నాదము వ్యాకరణానికి నాకు గుర్తు లేవు, సంస్కృత భాష నాకు తెలియదు, కానీ ఏ భాష అయినా ఒకటే ఉండేది అంతరిక్షంలోనే. అవి కిందకి దిగుతాయి మీలోకి. ఆ శివలింగాకారం మీ బ్రెయిన్ యొక్క రూపం, మీ శిరస్సు యొక్క రూపము. అది వేడెక్కిపోకుండా సరసవతి రసవత్తమైనటువంటి ఆనందకరమైనటువంటి మధుమైనటువంటి ఆలోచనలు నాలోకి దిగుగాక. దిగితే లాభం ఏంటి? ఇక్కడే ఉంటే అందరికీ మంచి ఆలోచనలు ఉంటాయి, ఆచరణలోకి రావు. అంచేత ఏం చేయాలి అవి దిగి? క్రేనియల్ నెర్వ్స్. అంచేత ఏం చేస్తా, పాలు పట్టి ఇలా కిందకు ఉంచుతారు. అక్కడ మూడు ఉంటాయి గీతలు, అవి మన షట్చక్రాల్లోకి దిగుతాయి, మూలాధారం దగ్గర స్టోర్ అవుతాయి. ఇంత ఆలోచన జరగాలి మీకు నీళ్లు పోస్తున్నప్పుడు. కానీ చెప్పటానే నాకు ఇంత టైం పట్టింది, కానీ మీరు అర్థమైపోతే ఎంతసేపు ఇలా నీళ్లు పోసిస్తూనే ఆలోచించవచ్చు, అక్కడ నుంచి ఇలా దిగి ఇలా కిందకి వెళ్ళిపోయిందని. మరి ముగ్గురు ఒకసారి అక్కడికి వచ్చారు, ముగ్గురు పోసుకోవచ్చు, ఎందుకని మూడు గ్లాసులు పెట్టాను నేను. ముగ్గురు మూడు గ్లాసులు అక్కడ పెడితే ముగ్గురు ఒక శివలింగానికి అభిషేకం చేయవచ్చు. ఒకడు ఆగ్నేయ దిశ నుంచి చేస్తాడు, ఇంకోడు వాడికి వీలైనటువంటి దిశ నుంచి చేస్తాడు. ఇంకో మూడు గ్లాసులు కనుక పెట్టుకుంటే ఇంకో ముగ్గురు అక్కడ చేసుకోవచ్చు కదా. అంతేత మొత్తం మీరు ఎంతమంది చేయొచ్చు అక్కడ? 12 అటువైపు 6 ఇటువైపు 6. ఆ ఫ్లో సిస్టమ్ మీరు నేర్చుకోండి. నేను చెప్పేది అది అది ఒక గ్రహగతుల్లో ఉన్నటువంటి ఆ నీట్నెస్. మీరు అక్కడ నీళ్లు పోసారు అంటే శివలింగం కంటే కింద నేల మీద నీళ్లు పడితే అట. నీట్నెస్ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటి, యాజ్ యూజువల్ చాలా డబ్బు ఖర్చు పెడతాం మనం, ఎందుకు పనికిరాదు. భవంతులు కట్టేస్తాం, రాజభవంతులు ఎందుకు పనికొస్తాయి భౌతిక జీవితంలో తప్ప. అలాగే ఇక్కడ చాలా డబ్బు ఖర్చు పెట్టి అండర్ గ్రౌండ్ వాటర్ ఫ్లోకి తయారు చేసాం, ఆ నీళ్లు అక్కడికి వెళ్ళటానికి నోచుకోలేదు. అది పడిపోతుందో మీరు చూడరు, అది మళ్ళీ ఎవరో ఒకళ్ళు చూడాలి అనేది. అదే ఆ స్వకేంద్రితం అంటేనే సెల్ఫ్ ల్యూమినెన్స్. సూర్యుడు కనుక ఉంటే మీకే తడుతుంది. మీరు పోస్తున్న నీళ్లు ఎక్కడ పడుతున్నాయి? దానికి మనం అండర్ గ్రౌండ్ గా లింక్ పెట్టాము. ఆ లింక్ ఎప్పుడూ ఉండటం నేను చూడలేదు. నేనేమన్ను, నేను ఎందుకు అన్ను అంటే మీ అంతటి మీకు ఎప్పుడైనా తడుతుందేమో అని. కానీ ఇంతమంది పోస్తున్నప్పుడు అక్కడ నీళ్లు నిల ఉంటే మంచి అందమైనటువంటి సువాసనలు వస్తాయి. చేసేది శివాభిషేకము. అంటే అక్కడ నీట్గా ఉండాలి అంటే మరి ఆ నీళ్లు పోవటానికి మరి ఎందుకు? లేకపోతే లేపేసేయండి అక్కడ. చెప్పింది అర్థమవుతుందా అందరికీ? ఎందుకు అది అంత డబ్బు ఖర్చు పెట్టి మీరు అండర్ గ్రౌండ్ గా నీళ్లు పోవటానికి పెట్టి అది పనికి రాకుండా ఎందుకు ఉంచుతారు? అసలు మీ శరీరాన్ని మీరు ఉపయోగం చేసుకున్నట్టే. మనం చేసే పిచ్చి పనులంతే అద్భుతమైనటువంటి వరదానం ఉంది. ఏమి పనిచేయో, ఏమి పనిచేయో. మరి అదేది చూడండి అది. కానీ అది లేదు కనుక ఆపొద్దు, పోసేయండి. నీళ్లు పైకి వస్తే వస్తాయి, ఎవడేం చేస్తాడు? అది కూడా చెప్పాలి మనం. నీళ్లు పోస్తారు శివాభిషేకం చేస్తున్నప్పుడు, దానికి నీళ్లు పోయే మార్గం మనం తయారు చేసుకున్నాం స్పెషల్ గా డబ్బు ఖర్చు పెట్టి నీట్ గా ఉంటుందని చెప్పి ఫంక్షన్ చేయదు. ఇదంతా పరివ్రాజకులు చూసుకోవాలి. పరివ్రాజకులు వచ్చి కూర్చొని మాస్టర్ చెప్తే చేస్తామంటే ఎట్లా? నాకు తట్టనే మీరు చెప్తాను, నేను చూసుకోవటానికి ఎక్కడ టైం ఉంటుంది? కానీ ఇది కూడా చూసుకోవాలి అనేటటువంటి పరిస్థితిలో ఉంది ఇంకా పరివ్రాజకుల మానసిక స్థితి. అది తప్పు, అది అదగండి. మీ అంతట మీరు అశ్వమేధ యజ్ఞాలు చేయించగలిగేటటువంటి సామర్థ్యానికి పరీక్షణ చేయిస్తున్నాను నేను. మీలో ప్రతి ఒక్కరూ ఆ స్థితికి ఎదగాలి. చాలా త్వరగా ఎదగచ్చు, 3-4 ఏళ్లలో ఎదిగిపోవచ్చు కష్టపడితే. 4 ఏళ్లలో ఇంజనీరింగ్ డాక్టరేట్ నేర్చుకునేటప్పుడు ఈ విద్య ఎందుకు నేర్చుకోలేము? పరీక్షల గురించి చెప్పాను నేను, ఇది టాపిక్ కాదు. కానీ ఎందుకు చెప్పానంటే అది పర్ఫెక్ట్ స్టేట్. పర్ఫెక్ట్ స్టేట్ అర్థమైందా? ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు? పైకి ఏమి చెప్పం, ఎవరు ఇంచేత 4-5 చేసి అందరూ పైకి అంటూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు కంగారు పడిపోతారు ఏమవుతుందని. కొహరామని నిన్న సినిమా ఏదో చూస్తున్నావు, అదవుతుంది. ఎలా అవుతుంది? సైలెంట్ గా మనస్సులో మాత్రం ఇదంతా జరుగుతూ నెక్లెస్ లాగా అలా బారులు తిరుగుతూ ఉంటుంది. ఈ ప్రదక్షిణ చేయటానికి ఒక టైం అంటూ లేదు. ఎవరు ఎప్పుడు వచ్చినా, ఎవరు ఎప్పుడు ప్రదక్షిణ చేసుకోదలుచుకున్నా చేసుకోండి. పరివ్రాజకులు ప్రాక్టీస్ కోసం చేసుకుంటారు. తెలియదు ఇదంతా వాళ్ళు చేసుకోవచ్చు. ఏమవుతుంది? ఇదంతా పరివ్రాజకుల వాళ్ళు చేస్తూ ఆ ఆలోచనలు అక్కడ ఉంటాయి కనుక నిబిడీకృతమై, ఏమీ తెలియకుండా మౌనంగా వాళ్ళకి ఇష్టం దైవం ప్రార్థన చేసుకుంటూ తిరిగిన వాళ్ళకి అదే రిజల్ట్స్ వస్తాయి. నువ్వు లైట్ వేసుకున్నావు పుస్తకం చదువుకోవటానికి, ఇంకోటికి లైట్ వస్తుంది ఉపయోగించుకోదలుచుకుంటే. అంతేత ఈ ప్రదక్షిణలు మీరు ఇలా చేయటం వల్ల పరివ్రాజకులు, ఈ మానసిక స్థితిలో లేనటువంటి వ్యక్తులు ఆ ప్రదక్షిణ మార్గంలో నడిచినా వాళ్లకు ఆ ఫలితాలు వస్తాయి. అంచేత అంత ఇంపార్టెంట్ ఈ ప్రదక్షిణలు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలాగా చాలా ఎక్కువ సార్లు చేసుకోండి. అది పూర్వకాలంలో అయితే అసలు అంగ ప్రదక్షిణలని ఏ ప్రదక్షిణలని ఎంత ఇంపార్టెంట్ ఉండేదో దానికి. ప్రదక్షిణలే ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా, ముఖ్యంగా సూర్యుడు చుట్టూ ప్రదక్షిణలకి ఇంపార్టెంట్. మీరు కనుక ఆ సూర్యుడు ఉన్నది గుడి ఏంటి, చాలా అద్భుతమైనటువంటి వాసన ఇప్పటికి నాకు కడుపు తిప్పుతుంది. అది అక్కడ ఉన్నటువంటి క్షేత్రము, ఇంద్రుడు తవ్వేట నీళ్లని ఇప్పటికి నాకు తిరుగుతోంది. కానీ స్నానం చేసి అని పిచ్చిన, అది చేయకుండా ఉండాల్సింది. నేను అంత పవిత్రంగా ఉంచారు మన వాళ్ళు సూర్యక్షేత్రాన్ని. చెప్పాను మన వాళ్ళకి అప్పుడు ఒకసారి, ఎవరైనా మీలో కొంతమంది వెళ్ళి అక్కడ కారు సేవ చేయండి అయ్యా బాబు అని, అంటే కార్లు ఇస్తే చేస్తా ఉన్నారు వాళ్ళు. నాకు తెలియలేదు కారు సేవ అంటే కార్ల మీద వెళ్ళి సేవ చేస్తారని. ఏదో గందరగోళం. ఇది ఎంత ఎందుకు చెప్తున్నానంటే విక్రించడానికి చెప్పటంలే. మన ఆవేదన అంత ఉంది, అంతకంటే ఇంకెళ్ళి మీకు ఆవేదన ఉంటే అవస్థ పడతారు. కానీ అక్కడ నేను చూసింది ఏంటంటే ప్రదక్షిణాలు, ఒక బుగ్గుముక్క పెట్టుకుని మొత్తం ఆలయాన్ని ఖరాబ్ చేసి పెట్టారు. ఏంటంటే వాళ్ళు ప్రదక్షిణ లక్ష పెట్టుకుంటున్నారు, ఇక్కడ ఖరాబ్ చేయకండి. కానీ ఆ ప్రదక్షిణలు, ముఖ్యంగా 108 ప్రదక్షిణలు, ఓ అద్భుతమైనటువంటి లక్ష్యం అది. కానీ ఇలా చేస్తే, కానీ ఇలా చేయని వాళ్ళు చేస్తే లాభం రాదా? గ్యారంటీగా వస్తుంది. కానీ వాడు ఆ లాభాన్ని ఉపయోగించుకోలేడు. నిజంగా వాడికి తెలియదు ఆ లాభం వచ్చి పడిందని వాడికి. ఇది గుర్తుంచుకోండి ప్రదక్షిణానికి. దాని తర్వాత అసలు టాపిక్ వద్దాం. అంచేత 2 రకాలైనటువంటి మనుషులు ఇంకా ఇక్కడ ఉంటారు, పరివ్రాజకులు, పరివ్రాజకేతరులు. ఈ ఏతరులు పరివ్రాజకుల కంటే ఎక్కువ లాభం పొందుతారు, అది గుర్తుంచుకోండి. ఇందులో పరివ్రాజకులు ఎగిరిపోతారు. నాకు కావాల్సింది కూడా అదే. ఇంచేత మీరు ప్రదక్షిణలు చేస్తారు ఇలాగా, వాళ్ళకు కూడా లాభం వస్తుంది, మీకు ఉంటుంది లాభం. అంచేత ఈ పరివ్రాజకేతరులకి నియమావళి స్ట్రిక్ట్ గా ఉండదు, వాళ్ళ ఇష్టం వాళ్ళది. ఒక భోజనానికి దానికి ఏదైనా ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకోండి. కానీ నేను చాలా సార్లు ఇప్పటికీ చూస్తాను మళ్ళా బతిమాలాల్సి వస్తుంది. 5 నిమిషాలు ముందు ఎందుకు వచ్చి కూర్చొని మంత్రజపం చేయలేరు మీరు? ఎన్నిసార్లు చెప్పాను నేను, మీరు ఫండమెంటల్స్ చేయకపోతే నేను ముందుకు ఎక్కడికి వెళ్ళేది? నేను ఆహారానికి కానీ టిఫిన్కి కానీ టీకి కానీ టైం పెట్టుకోండి. నేను ఆ ఫుడ్లో కంట్రోల్స్ ఏం పెట్టడం లేదు ఇంకా. నేను మీ ఇష్టం ఏదైనా తినండి, కానీ 5 నిమిషాలు ముందు వచ్చి కూర్చోండి. ఎవరు ఏం అనుకోరు వీడు భోజనం కోసం వచ్చాడని. కనీసం భోజనమైనా సవ్యంగా చేస్తున్నాడని ఆనందిస్తాం. అది మెయిన్. చెప్పిందే చెప్పాల్సి వస్తుంది. క్లాసుల్లో వచ్చిన గొడవ అది కదా, కానీ అదో ప్రదక్షిణేమో, చెప్పిందే చెప్పడం చెప్పింది. అంచేత అది చేయండి. ఎక్కువగా గ్రూప్ గా తింటాం నేర్చుకోండి. బయట కానీ అక్కడ కానీ వద్దు. ఇళ్లలో ఉన్నవాళ్ళు కూడా వీలైతే ఆ టైంకి చెప్పి ఫుడ్ అడ్జస్ట్మెంట్ అవ్వాలి కదా. అంచేత గబుక్కును వచ్చేసిన మూడు వచ్చేసిన మాస్టర్ అంటే పాపం వండేవాళ్ళకి అవస్థ. ఇంకోటి ఏం చెప్తున్నాను నేను, కొత్తగా ఎవరైనా వస్తే వండకండి, మళ్ళా ఉన్నది సర్దుకోండి. ఉన్నది ఎలాగో సర్దుకుంటారు కదా అని కొత్త వాళ్ళు అలా వచ్చేయకండి, ఇన్ఫార్మ్ చేసి రండి. కాస్త అది చూసుకోండి, అది కాస్త బ్యాలెన్సింగ్. దీనికి నేచురల్ గా కొంతమంది కొంచెం కఠోరంగా మాట్లాడాల్సి వస్తుంది కంట్రోల్ చేయటానికి. అప్పుడు వాళ్ళ బాధని గుర్తించి మీరు ఆనందించండి తప్ప వీళ్ళానన్న అనేది వద్దు. అది గుర్తుంచుకోండి. లేదు నువ్వు లీడర్షిప్ తీసుకో, వాళ్ళు మాట్లాడరు. కానీ లీడర్షిప్ మాస్టర్ మీరు చెప్పండి, మేము చెప్తాం. లీడర్షిప్ ఎవడో ఇవ్వడు, లీడర్షిప్ తీసుకోబడుతుంది. మీరు అది నేర్చుకోండి. సూర్య విజ్ఞానం అంతా అదే, మీరు సెల్ఫ్ ల్యూమినెసెన్స్ అవ్వాలి. అంచేత ఈ పరివ్రాజక శిబిరంలో ఏమేమి నేర్చుకోవాలని చెప్పాను నేను మీకు. మొదట ఐదు రకాలైనటువంటి వ్యక్తిత్వాలకి మీరు మార్గదర్శకులు కావాలి. మొట్టమొదట రాజ్యాధినేతలు, పొలిటీషియన్స్, వాళ్ళకి మార్గదర్శనం చేయాలి మీరు. రెండవది వైజ్ఞానికులు, సైంటిస్టులు, విజ్ఞానవేత్తలు, వాళ్ళకి మార్గదర్శనం చేయాలి. మూడవది వ్యాపారవేత్తలు, బిజినెస్ పీపుల్, వాళ్ళకి మార్గదర్శనం చేయాలి. నాలుగవది కళాకారులు, యాక్టర్స్, టీవీ ఫీల్డ్ లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ. ఒకసారి పొలిటీషియన్స్ కళాకారులకి మధ్య మీరు తేడా తిప్పుకోలేకపోవచ్చు, నో ప్రాబ్లం. ఇద్దరులో మన పార్టీలోనే ఉన్నారు కనుక. అభినేతలు, నేతలు, ఇదంతా కాకుండా సాహితీవేత్తల, లిటరీ పీపుల్, ఈ ఐదు గ్రూప్స్కి మార్గదర్శనం చేయాలి మీరు. అంటే ఈ ఐదు మీకు రావాలి. తెలియదు మీరేం చెప్తారు. ఈ ఐదు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంకోటి చెప్పాను, వీళ్ళకి మార్గదర్శనం ఎలా చేయాలో, ఏ యాంగిల్లో ఎవరెవరికి చెప్పాలో అన్నది అంతరిక్షంలో పెట్టబడి ఉన్నది, వెబ్సైట్ లో ఉంది, డౌన్లోడ్ చేసుకోవాలంటే. ఎవరు పెట్టారు వెబ్సైట్ లో చివరికి? చాలా మంది పెట్టారు, లాస్ట్ ముద్ర వేసింది ఈయన. అది కూడా గుర్తుంచుకుందాం మనం. చాలా మంది ట్రై చేశారు దానికి. జత శ్రీరామ శర్మ ఆచార్య ద్వారా పెట్టినటువంటి ఆ పంచవీర భద్రులను మనం పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ పరివ్రాజకులకి ఇవ్వవలసినటువంటి బాధ్యత అది. దీన్ని పట్టుకోవటానికి దేన్ని బేసిస్ గా తీసుకోమన్నా నేను, ధనాన్ని, డబ్బు. ఏ డబ్బుని? వాయువు, పృథ్వీ, అగ్ని, వీటిని ఉపయోగించుకోవాలి మీరు. వీటిని ఉపయోగించుకుంటూ ఇంకో రిక్వెస్ట్ ఏం చేశాను నేను మిమ్మల్ని, ఇంకేంటే మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా నేను కొత్త క్లాస్ చెప్పలేను. నేను ఏం చెప్పాను, యజ్ఞ విద్యను వైజ్ఞానిక దృష్టితో చూడటం ఎలా అన్నది మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయించండి. నవగ్రహ శాంతి యజ్ఞము వైజ్ఞానిక దృష్టితో చేయటం ఎలా అన్నది ఇక్కడ ప్రాక్టీస్ చేయించండి. ధుని యొక్క భస్మమని ఉపయోగించుకోవటము వైజ్ఞానిక దృష్టితో చేయటం ఎలా ఇక్కడ ప్రాక్టీస్ చేయించండి. ఇది కాకుండా ఇద్దరు మహానుభావులు ఉన్నారు, శృతి సాయి, వెంకటేశ్వర స్వామి. వీళ్ళని ఉపయోగించుకోవటం ఎలా వైజ్ఞానిక దృష్టితో? ఇదంతా కాకుండా ఇంకోడు ఉన్నాడు, దత్తుడు. ఆయన్ని ఉపయోగించుకోవటం ఎలా వైజ్ఞానిక దృష్టితో అన్నది మీరు కనుక నాకు ఏదైనా ఒకటి రాసిస్తే దాన్ని బట్టి ఆ కార్యక్రమాలు మొదలెట్టించవచ్చు. ఎవరికి ఆ కార్యక్రమాలు? పరివ్రాజకేతరులకి. ఆ కార్యక్రమాలు ఎవరు చేయిస్తారు? అంతేత నేచురల్ గా పరివ్రాజకులు తిట్టు తింటూ ఉంటారు. అంతే కదా, మరి దాన్ని భరించాల్సిందే కదా. మీరు వైలా చేయించారండి, అలా చేయించారండి, హ్యాచ్ వాళ్ళకి తెలియదండి. తప్పదు మరి, మీరు బాధ్యత వహించినప్పుడు ఇది కూడా మీరు వహించాల్సి వస్తుంది. దీన్ని మనసులో పెట్టుకున్నాక మీ మానసిక స్థితి మూడు రకాలుగా ఉండాలి అని చెప్పాను నిన్న. నేను మళ్లీ చెప్తున్నాను, అది ఒకటి వైజ్ఞానిక దృష్టి, ఇంకోటి దార్శనిక దృష్టి, మూడోది ధార్మిక దృష్టి. ఈ మూడు కలిస్తేనే భారతీయ ఆధ్యాత్మికత అవుతుంది. ఇప్పుడు మూడు ఖండితమైపోయాయి, అది అఖండంగా అవ్వాలి. ఏంటి ఈ దృష్టిలు? వైజ్ఞానిక దృష్టి, మన దృష్టి. సైంటిస్టే కాదు, శరీరధారి అయినటువంటి వాడు ఎవడు చూసినా కూడా ఈ పంచేంద్రియాల ద్వారానే చూస్తాడు. పంచేంద్రియాల ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని వాడికి అనువైనటువంటి రీతిలో వాడు అన్వయించుకుంటూ ఉంటాడు. సైంటిస్ట్ అంతే చేస్తాడు, పంచేంద్రియాల ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని వాడి ప్రకారం వాడు అన్వయించుకుంటాడు, మన ప్రకారం మనం అన్వయించుకుంటూ ఉంటాం. అంతే, మనం అందరం కూడా వైజ్ఞానికులమే, వైజ్ఞానిక దృష్టి ఉన్నది. ఇదంతా కాకుండా మనకు ఇంకొక దృష్టి ఉంది, దార్శనిక దృష్టి. అంటే ఏంటి, మనం ఏమి చూడాలనుకుంటామో అదే చూస్తాం. హిందూ మతం వాడు హిందువుల్లాగా చూస్తాడు, ముస్లిం మతం వాడు ముస్లిం లాగా చూస్తాడు, క్రిస్టియన్ వాడు క్రిస్టియన్ లాగా చూస్తాడు. ఆ రోగము మనకుంది. ఇంకేత వైజ్ఞానిక దృష్టి ఉంది, దార్శనిక దృష్టి ఉంది. ఈ రెండు దృష్టిలలో సంబంధము లేకుండా పరివ్రాజకులు ఇంకొక కొత్త దృష్టిని అలవర్చుకోవాలి, ధార్మిక దృష్టి. అది మీకు రాదు. ధార్మిక దృష్టి గురు పరంపర అర్థం అవుతే తప్ప రాదు మనకి. గురు పరంపర ఎప్పుడైతే క్షీణించిందో, గురువు ఎప్పుడైతే అక్కర్లేదు అనుకున్నామో, ఆ క్షణంలోనే ధర్మము నాశనం అయిపోయింది. ధర్మము లేదు, ఇప్పుడు మతాలున్నాయంతే. ఎవరికి ఏమీ తెలియదు. అంటే ఇంచేత ఏమీ తెలియదని చెప్తున్నాను, ధార్మిక దృష్టి అంటే గాఢ నిద్రని ఉపయోగించుకోగలగాలి. అంతవరకు నువ్వు ధార్మికుడివి కాలేదు, ఇదంతా నటనే, బయట మనం చేస్తున్నంతా నటనే అది గుర్తుంచుకోండి ఎప్పుడు. లేకపోతే మేము చాలా పెద్ద ధార్మికుడిని అనుకుంటాం, ధార్మికులం కాదు మనం. ఎప్పుడు మీరు ధార్మికులు అవుతారు? గాఢ నిద్రను ఉపయోగించుకోగలిగితే. మరి గాఢ నిద్రలో ఎవరున్నారు? నువ్వు తప్ప ఇంకేం లేదు. అంతేగా, గాఢ నిద్రలో ఎవడున్నాడు? నువ్వున్నావు, ఇంకెవడూ లేడు. నువ్వు మాత్రమే ఎక్కడున్నావు? అన్ని చోట్ల ఉన్నావు. ఇది నోట్తో చెప్తున్నావు, మనకే అనుభూతి రావటం లేదు. అన్ని చోట్ల మనం ఉన్నట్టు, అన్ని చోట్ల మనం ఉన్నట్టుంటే ఇక్కడ కూర్చుని అక్కడ ఏం జరుగుతుందో చెప్పగలగాలి. నోట్లో చెప్తే ఏం లాభం? అన్ని చోట్ల నేనే 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 గైడ్ సినిమాలో పాపం దేవానందని అంటాడు అంటే ఏం లాభం? వాడు అక్కడ లేడు, మనం అక్కడ లేవు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఈ ధర్మాలు అలాగే ఉంటాయి. చూసారా గైడ్ సినిమా? మీలో ఎవరైనా వాడు మోసం చేయటానికి కాషాయపట్లు వేసుకుంటాడు. పల్లెటూరు వాళ్ళు, స్వామీజీ వచ్చారు, వాడు పెద్ద మోసగాడు అసలు. యాక్చువల్గా పోలీసులు వాళ్ళ నుంచి తప్పించుకోవటానికి కూర్చుంటాడు ఒక గుళ్ళో. ప్రజలు వాడు హిమాలయాల నుంచి వచ్చాడని, ఆ ఊళ్ళో 12 ఏళ్ల బట్టి ఎప్పటి నుంచో వర్షం లేదు, ఈ స్వామీజీ వచ్చాడు కనుక వర్షం వస్తుంది అని, వీడికి ఇది బాగుంది అని అక్కడ ఉండిపోయాడు. కానీ వాళ్ళ నమ్మకాన్ని చూసిన తర్వాత వీళ్ళలో మార్పు రావటం మొదలెట్టింది. ఆ చివరి స్థితిలో వర్షం కురిస్తే తప్ప నేను అన్నం తిన్న నియమం పెట్టుకుని చాలా సీరియస్ గా ఉంటాడు, ఇంకా సావు బతుకుల మధ్యకు వస్తాడు. అప్పుడు వాడికి భావ పరంపర చూపిస్తాడు సినిమాలో, అంతా నేనే, అంతా నేనే ఉన్నానని. ఆ స్థితిలో అందుకు ఉపవాసం చేయాలి. కానీ ఉపవాసం చేయటానికి కోసం అంటే సావు బతుకుల మధ్యకి వెళ్ళిపోవాలి మీరు. మరి అంత ఉపవాసాలు మీరు చేయకండి, మాస్టర్ చెప్పారని. ఇంకేంటే నాకు చేత కాదు అలాంటివి గైడ్ చేయడం. కానీ ఆ ఉపవాసాలు మనం దేనికి ఉపయోగించుకుంటున్నాం? రిలే ఫాస్ట్ కి ఉపయోగించుకుంటున్నాం. రిలే ఫాస్ట్ అంటే పొద్దున్న టిఫిన్ తినేవాడు వస్తాడు, 12 గంటల వరకు కూర్చుంటాడు. 12 గంటలకు భోజనం చేసి ఒకడు వస్తాడు, వీడు లేచిపోతాడు. రిలే ఫాస్ట్ లే ఏం మూర్ఖత్వం, అదే అడ్వర్టైజ్మెంట్ రిలే ఫాస్టింగ్. ఎవరికి ఏమీ నవ్వు రాదు, ఎవడు ఏది. సాహితీవేత్తలు కనీసం దీని మీద కిటకంగా రాస్తే బాగుంటుంది అనుకుంటా. మరి మీరెందుకు రాయకూడదు మాస్టారు? నాది వేరు, ఈ సాహితీవేత్తలు వాళ్ళతో నాకు సంబంధం లేదు. నాకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు రాయొచ్చు. అసలు ఎంత మూర్ఖత్వం అది, రిలే ఫాస్ట్ అంటే. కానీ తవాషేటో రిలే ఫాస్ట్ లో నేను కూర్చున్నా. కానీ అప్పుడు భగవద్గీత 19వ అధ్యాయం దిగింది. 18వ అధ్యాయంతో పాటు భగవద్గీతలో ఇంకో 6 అధ్యాయాలు ఉన్నాయి, 24 అధ్యాయాలు ఉన్నాయి యాక్చువల్ గా. కానీ నేను చెప్పాను కదా, ఇది నా దారి కాదు కనుక దిగింది అలా వదిలేశాను నేను. ఇంకోళ్ళు ఎవరైనా పట్టుకుంటే అది ప్రపంచంలో ఉంది కనుక దింపి ఉంచాను కనుక ఎవడైనా పట్టుకోవచ్చు. అది మోక్ష సన్యాస యోగం తర్వాత ఉండేటటువంటి అధ్యాయం అది. దానికి అలా ఉంటుంది అని చెప్పింది ఇంకే గారు. తర్వాత చూశాను నేను అసలు 19వ అధ్యాయం ఎక్కడుంది బాబు. నేను అక్కడ రిలే ఫాస్ట్ లో కూడా నేను మానసిక స్థితి భ్రమించింది కాబోలు లేదు. అంచేత రిలే ఫాస్ట్ కరెక్ట్ గా చేస్తే ఎక్కడైనా మురికాలో పక్కనే ఏసీ కాలేజీకి ఎదురకుండా కూర్చున్నా నేను. నేను కాదు మేము, అప్పుడు దిగింది అది. అంచేత చేస్తే దిగుతాయి, కానీ ఇవంతా నాకు దిగితే మీకేం లాభం? నాకు దిగకపోయినా మీకు దిగవచ్చు. ఈ భావాన్ని అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను నేను? ధార్మిక దృష్టి. ధార్మిక దృష్టి అంటే అది మీ జీవిత విధానం మారిపోవాలి. అది మారిపోవటానికి కావలసినటువంటి గైడ్ లైన్స్ నెక్స్ట్ క్లాస్ లో ఇస్తాను నేను. నాకు గుర్తు చేయండి, ధార్మిక విధానంతోనే మొదలెడతాను నేను ఈవినింగ్ క్లాస్. కానీ ఇవాళ చెప్పింది చాలా స్పష్టంగా మీరు చెప్పి, మీకు పెద్ద రోగం ఏంటి ఉందంటే, రెండు రోగాలు మా స్టూడెంట్స్ కి ఉన్నాయి. మరి మీరు నా స్టూడెంట్సే కనుక ఆ రోగం, రామకృష్ణ స్టూడెంట్స్ అంటే ఆ రోగం ఉండి తీరాలి కాబోలేదు. అగ్గీత ఏంటి ఆ రోగం అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, నెంబర్ వన్. మాట్లాడుకుంటే కొట్టుకుంటారు, నెంబర్ త్రీ. టూ మధ్యన వదిలేశాను నేను. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పనికిరాని మాటలే మాట్లాడుకుంటాం. క్లాసులో ఏం చెప్పారో మేము అడగం. పొద్దున్న వచ్చిన వాళ్ళకి సాయంత్రం తెలీదు, సాయంత్రం వచ్చిన పొద్దున్న తెలీదు. సరే కొంచెం మార్చేద్దాం మనం, కాస్త పొద్దున్న ఏం చెప్పారు సాయంత్రం ఏం చెప్పారు అని మాట్లాడుకోండి. అర్థమైనా? ఇంకోటి నేను చాలా అంటే ఏంటి, మరి తెలియదు ఎలా అడగాలి, కాస్త దాన్ని బాగు చేయించండి. దేన్ని బాగు చేయించండి? అలా నీరు పడకూడదు అక్కడ, అది పడితే అలా వెళ్ళిపోవాలి. చాలా ఖర్చు పెట్టి చేయించారు పక్క నుంచుని మనుషులు. ఇందుకు నేను అది తిడతాను అంటే, చేయిస్తున్నప్పుడు అది జాగ్రత్త తీసుకోరు. ఎన్నిసార్లు చెప్పినా చెప్పేసి వెళ్ళిపోతారు. మా తాతగారు అంటూ ఉండేవారు, ఇక్కడ కాశీలో ఇల్లు కట్టిస్తూ ఉంటే ఒకటి గది. ఇప్పుడు ఆంధ్రాశ్రమం అది చాలా ఫేమస్. ఇప్పుడు ఆంధ్రాశ్రమం అది తెలుసా, మీద చాలా మంది వెళ్లే ఉంటారు. అది కట్టించినప్పుడు మా తాతగారు అక్కడ ఉన్నారు దాని సూపర్వైజర్ గా. ఇదంటే కట్టించిన ఇంజనీర్ మా తాతగారి స్నేహితుడు. అప్పుడు నేను చాలా చిన్నవాడిని, అంచేత వెళ్ళిపోతే ఒకసారి అది చూడు అంటే నేనేం చేశాను, ఆ పని వాళ్ళకి చెప్పేసి గుడ్డి, అక్కడ నార్త్ ఇండియాలో ఏంటంటే గాలిపటాలు ఎగిరేసుకోవటం ఒక పెద్ద హాది, గాలిపటాన్ని ఎగిరేసుకోవటానికి వెళ్ళిపోయాను. సరే మధ్యాహ్నం వచ్చారు, ఏమైంది? యాక్చువల్గా పనివాళ్ళు నువ్వు చెప్పింది చేస్తారా చేయలేదు, నేను చెప్పానే చేయలేదు అన్నాను. నువ్వు చెప్పింది వాడు చెప్పినట్టు చేస్తే వాడు పనివాడు ఎందుకు అవుతాడయ్యా? ఇల్లు వాడిదే అయిపోతుంది. వాడు చేయడు పనివాడు, నువ్వు చెప్పినట్టు ఎందుకు చేస్తాడు వాడు? నువ్వు పక్కకి వెళ్ళేసరి కదా ఏం చేస్తాడు వాడు? పక్కకే పోతాడు. అంత శ్రద్ధగా పనివాడికి నువ్వు చెప్పగానే అబ్బో ఇది నా ఇల్లు చాలా జాగ్రత్తగా కట్టాలి అనే ధార్మిక దృష్టి వాడుకుంటే వాడు సిద్ధిసాయి అవుతాడు. వాడి పనివాడు అప్పుడు మనం వాడి చుట్టూ తిరుగుతావు, ప్రదక్షిణ చేస్తావు. ఆ తప్పు ప్రతి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మళ్ళా వాళ్ళ ఇల్లు అయినా ఆశ్రమంద అయినా మళ్ళా తేడాలు వచ్చేస్తున్నాయి. వాళ్ళ ఇల్లు కట్టించుకుంటున్నప్పుడు ఇంత కేర్లెస్ గా ఉండరు, కానీ ఆశ్రమం పని అనేసరి కల్లా కేర్లెస్నెస్ వచ్చేస్తుంది. ఆ జాజ్యం పోవాలి. ఎలా పోగొట్టుకుంటారో మీరు పరివ్రాజకులుగా నేను మీకు చెప్పేది అది. అది పోగొట్టుకోవాల్సింది. అది రోగం ఉంది అని తెలిసాక నచ్చినా నచ్చకపోయినా ఆ రోగం పోవాలి. మీకు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, ఎక్కడో వీధిలో కూర్చుని ఆర్డర్లు ఇవ్వడం కాదు. అందరూ చూసుకోవాలి అక్కడ ఏం జరుగుతుందో. వాడు మీకు చెప్పేవాడి కరెక్ట్గా చేస్తున్నాడండి. మీరు చెప్పేవాడు కరెక్ట్గా చేస్తే నేను గ్యారంటీ ఇస్తాను, వాడు 2 సంవత్సరం లోపల వాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిపోతాడు. వీడు వాడు మానసిక స్థితి అది, వాడు గ్యారంటీగా అయిపోతాడు. వాడు అవ్వలేదు అంటే అర్థం ఏంటి? వాడికి ఆ మానసిక స్థితి లేదు. మరి మీరు ఏ స్థితిలో ఉన్నారు? వాడికంటే నీచమైనటువంటి స్థితిలో ఉన్నారు. మీకు నచ్చినా నచ్చకపోయినా మాట అంతే. ఇంకేత కట్టిస్తున్నది మీరు, మీరు చూసుకోవటం లేదు. అంచేత ఈ పరివ్రాజక శిబిరంలో చాలా తీవ్రంగా ఉంటాయి. ఇంకా నేను చెప్పాను కూడా, నేను రాళ్ళేసుకోవచ్చు నేను. మరి దానికి రెడీ అవ్వాలి మీరు. ఎందుకు కొట్టారు మాస్టారు అంటే వెర్రడి చేతిలో రాయి, ఏం చేస్తాం? అంచేత ఈ పరివ్రాజక శిబిరంలో ఈ బేసిక్ లైన్స్ మాత్రం మారో, ఐదుగురిని ప్రభావితం చేయాలి మీరు. ఆ ఐదుగురిని మీరు మనసులో ఉంచుకోవాలి. ఎవరెవరిని ప్రభావితం చేయాలి? దేశాధినేతల్ని, అంటే పొలిటీషియన్స్ ని, వీళ్ళని ఎలాగ మీరు ప్రభావితం చేయాలి అనే దానికి ఒకే ఒక టూల్ ఉంది మన దగ్గర, ఒకే ఒక అస్త్రం ఉంది మన దగ్గర, ధ్యానము. ధ్యానము తప్ప ఇంకో విధానం లేదు వీళ్ళని ప్రభావితం చేయటానికి. ఆ ధ్యాన విధానం నేర్చుకోవటానికి కావలసినటువంటి ఏబిసిడీలు మీకు ఎస్ 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 ధ్యాన విధానం ద్వారా చెప్పాను. అది ఆల్ఫబెట్స్ మాత్రమే. ఆల్ఫబెట్స్ మాత్రమే అంటే ఏబిసిడి ఎక్స్వైజెడ్లు మాత్రమే. అది ఇంకా దాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకుంటారు ఈ క్లాసుల్లో. మీరు ఎవరిని ఉపయోగించుకోవటానికి, ఆ ధ్యాన విధానం ఎలా ఉపయోగించుకోవాలి. అంచేత సాయంత్రం నేను చెప్పేటటువంటి క్లాసుల్లో ధార్మిక దృష్టి అలవర్చుకోవటం ఎలా, ఇంకోటి ఏంటి, ధ్యాన విధానాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఇవి రెండు నేర్చుకోబోతున్నాను మీరు ఇవాళ సాయంత్రం. అంచేత ఇది తప్ప నేను ఇంకో వైపుకు వెళ్లాను అంటే ఈ మధ్య మీరు ఏదో పిచ్చి పని చేసేసి ఉంటారు. అంచేత దాన్ని కరెక్ట్ చేయడానికి నేను చెప్పాల్సి వస్తే మరి నేనేం చేయలేను. నేను అంచేత అలా కాకుండా జాగ్రత్తగా ఉండండి. యంత్ర విద్య చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది జీవితంలో, పరివరాజకుల జీవితంలో. ఒక చోటు నుంచి ఒక చోటుకు వెళ్ళాలి అంటే నడిచి వెళ్ళటం కంటే, సైకిల్ మీద వెళ్ళటం కంటే, స్కూటర్ మీద వెళ్ళటం కంటే, కారు మీద వెళ్ళటం కంటే ప్లేన్ మీద వెళ్ళటం చాలా ఈజీ కదా, తొందరగా వెళ్ళిపోతాం కదా. అంటే యంత్రాన్ని ఉపయోగించుకోవటం తెలిస్తే, ఇప్పుడు ఎవడో వచ్చాడు మాస్టర్ ఇదిగో తాళం చెవి కారుది, మీరు ఒకసారి అలా వెళ్ళి యూనివర్సిటీకి వచ్చేయండి, నడిచి వెళ్ళటం బాగుండదు ఆటోలో అన్నాడు అనుకోండి, నేను తీసుకోను. ఎందుకు తీసుకోను? నడపటం రాదు నాకు కారు, నడపటం వస్తే గ్యారంటీగా తీసేసుకుంటా. అలాగే యంత్ర విద్యను ఉపయోగించుకోవటం చేత కాక మీరు యంత్రాలు ఉపయోగించుకోవటం లేదు. యంత్ర విద్య ఉపయోగించుకోవటం చేత వస్తే నేను మిమ్మల్ని ఇంతలా బతిమాలుకోక్కర్లే మీరు. కానీ ఆహారం తీసుకుంటున్నప్పుడు యంత్ర విద్యను ఉపయోగించుకోండి మీరు. కానీ యంత్ర విద్య, మంత్ర విద్య ఇలాంటివి నేర్చుకోవాలి అంటే ఈ పొద్దున్న సాయంత్రం క్లాసుల్లో నేను కలపలేను కనుక ఆ క్లాసులు పరివరాజకులకు మాత్రమే అనేటటువంటి క్లాసులు వేరుగా పెట్టుకోండి మీరు. ఇంకేత మిగతా వాళ్ళకి టైం వేస్ట్. ఇంకో రెండు క్లాసులు మీరు మధ్యలో ఎరికించవచ్చు ఇవాళ నుంచే. కానీ చెప్పాను కదా ఇవాళ చెప్పింది, మీకు బుర్రలోకి ఎక్కాలి, అది ఆచరణలోకి రావాలి. ఆహారం తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా యంత్ర విద్య ఉపయోగించుకోవాలి మీరు. ఏంటి యంత్ర విద్యను ఉపయోగించుకోమంటున్నాను నేను? 9 గ్రహాలకి సంబంధించినటువంటి యంత్రాలు తెలియాలి. కానీ 7 గ్రహాల యంత్రాలే మనం వాడతాం. రాహు కేతు యొక్క యంత్రాలు ఇక్కడ వాడం మనం. ఏరోప్లేన్ వాడాలి అంటే అది ఉండాలి, ఎయిర్ ఫీల్డ్ ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ వాడలేం కదా. అంచేత రాహు కేతువుని వాడటానికి వేరే పరిస్థితులు ఉంటాయి. కానీ మిగతా 7 గ్రహాలను మీరు ప్రతిరోజు ఉపయోగించుకోవచ్చు. ప్రతిరోజు ఉపయోగించుకోవచ్చు మీరు. స్కూటర్ ఉపయోగించుకుంటున్నట్టు, కారు ఉపయోగించుకుంటున్నట్టు, పెన్ను ఉపయోగించుకుంటున్నట్టు. యంత్రం కదా, మెషిన్. దేనికి ఇది మెషిన్? సూర్యకిరణాలకి మెషిన్. ఇంచేత ఏ గ్రహము ఏ సూర్యకిరణానికి సంబంధించిందో మీకు చెప్పి ఉంచాను ఆల్రెడీ నేను. ఆ లిస్ట్ ఒకటి రెడీ చేసుకోండి. మళ్ళా ఆ కిరణము దేనికి ఉపయోగించుకోవాలో కూడా మీకు తెలిసిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు సంకల్ప సిద్ధికి సూర్యయంత్రం ఉపయోగించుకోవాలి. ఆలోచనల యొక్క సవ్యమైనటువంటి పూర్తికి చంద్రుడిది. దాన్ని బట్టి అసలు మీరు డెవలప్ చేసేసుకోవచ్చు. మీరు మాట్లాడేసుకుని మీరు రెడీ చేసుకున్న తర్వాత ఈ యంత్ర విజ్ఞానము ఎక్కడ ఉపయోగించుకోవాలో చెప్పానా నేను? ఎప్పుడు ఉపయోగించుకోవాలి? ఆహారం తినే ముందు. ఇంచేత మీ శరీరంలోకి ఆహారం వెళ్తోంది. ఆ ఆహారం వెళ్లేది కనుక ఈ యంత్రం ద్వారా వెళ్ళిందనుకోండి. ఒక యంత్రాన్ని ఆల్రెడీ ఉపయోగిస్తున్నారు మీరు ఆహారం తీసుకునే ముందు, పళ్ళని నవ్వుతున్నారు కదా, అది యంత్రమేగా. ఆ యంత్రంలోకి పడక ముందు ఆ రోజు ఉన్నటువంటి గ్రహం యొక్క యంత్రంలోకి పోసి దాన్ని లోపలికి వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా ఆ రోజుకి సంబంధించినటువంటి ఆ చక్రం బాగా యాక్టివేట్ అవుతుంది మీకు. తర్వాత తర్వాత దాని ద్వారా ఇతరుల శరీరంలో ఉన్నటువంటి ఆ చక్రాన్ని ఎలా యాక్టివేట్ చేయాలి, దాని ద్వారా ఆ చక్రానికి సంబంధించినటువంటి రోగాలు ఎలా నయం చేసుకోవాలి, ఇవంతా పరివ్రాజకులకు ఎందుకు అవసరం అంటే వీళ్ళకి ఎవడు రక్షణ ఉండదు, ఏ చెట్టు కిందో ఏ అడవి కిందో పడుకోవాలి వీళ్ళు, ఎవడు హెల్ప్ చేయడుగా. అప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ల యంత్రాన్ని ఉపయోగించుకుంటారు. జ్ఞానదేవుడు చెల్లెలకి ఎవడు నిప్పివలే ఏం చేశాడు, హాయిగా ఆయన పడుకుని బోర్లా పడుకుని చదువుకుంటూ ఉంటే ఆవిడ గారు రొట్టెలు కాల్చేసి పెట్టేసింది. చెయ్యొచ్చు సార్ మీరు కూడా, కానీ కోరికలు మీకు బాగానే ఉంటాయి, కానీ వచ్చిన పెద్ద గొడవ ఏంటంటే ఈ స్టెప్ దాటటం లేదు మీరు. నేను ఎక్కడి నుంచి చెప్పాను నేను మీకు, ఇదంతా కూడా ఒక మానసిక స్థితి. ఇంగ్లీష్ రావాలి అంటే ఇంగ్లీష్ మానసిక స్థితి ఉండాలి కదా, ఆల్ఫబెట్స్. ఈ గ్రహ విజ్ఞానానికి సంబంధించినటువంటి మొత్తము మానసిక స్థితి జ్యోతిషాస్త్రంలో ఉంది. జ్యోతిషాస్త్రం యొక్క మానసిక స్థితి లేకపోతే ఈ యంత్ర విజ్ఞానాన్ని మనం ఉపయోగించుకోలేము పరిపూర్ణంగా. ఇది పరివరాజకులకి మాత్రమే అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇలా జనరల్ గా ఉన్నాననుకోండి, ఏదేదో గుర్తొస్తూ ఉంటాయి నాకు, అక్కడ నీళ్లు కారిపోతున్నాయనో, అక్కడ ఇది చేయలేదనో, అది చేయలేదనో, బీపీ రైజ్ అయిపోతూ ఉంటుంది. అలా రైజ్ అవ్వకుండా ఉండాలి అంటే సీరియస్ గా నేర్చుకోండి, చాలా నేర్చుకోవచ్చు మీరు. కానీ నేర్చుకునేవాళ్ళు రెగ్యులర్ గా ఉండాలి, స్కూల్లాగా దాన్ని ప్లాన్ చేసుకోండి. నన్ను చాలా మంది అడుగుతారు రాలేకపోతే ఏం చేస్తాను, నన్ను ఏం చేయమంటారు మీరు రాలేకపోతే, వాటికేనాయుడు నేనేం చేయలేను దాన్ని, మీరు రాగలగాలంటే. ఆ విధమైనటువంటి భావాన్ని తీసుకుని రేపు రాలేం కదా అని ఇప్పుడు మానేసేవాళ్ళు ఉన్నారు, కానీ రేపు భోజనం చేయమని ఇవాళ భోజనం మానరు. భోజనం రేపు చేయకపోతే ఇవాళ ఏం చేస్తారు రాత్రి? అలాగే మీరు రాలేరు, ఏదో వచ్చి ఉన్నారు, వచ్చిన కొంతైనా పూర్తిగా నేర్చేసుకోవచ్చు కదా, అడుగుతారు మళ్ళా. మేము రెగ్యులర్ గా రాలేం కనుక ఎక్కడ ఉంటారు వాళ్ళు, ఏదో పిచ్చి పనులు చేస్తూ. మరి అలాంటి పిచ్చి పనులు ఇక్కడ చేయకుండా చెప్పిన భావాన్ని అర్థం చేసుకుని ఉంటారని ఆశిస్తూ ఇంకో రెండు క్లాసులకి మీరు ప్లాన్ వేయండి. కానీ ఆ క్లాసు సబ్జెక్ట్ నేను చెప్పను, మీరే ఊహించుకోండి ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి. మీ నుంచి రావాలి ఇది నేర్చుకుంటాం మేము అని. ఇంకో రెండు క్లాసులు ఉంటే ఇంకో రెండు గంటలు ఎక్కడైనా కాస్త నా టైం చూసుకోండి, శాంతంగా ఉంచుకుని. ఓ అద్భుతమైనటువంటి మంత్రం ఉంది స్వస్తి ప్రజాభ్య, దాన్ని ఆకాశంలో పంపించండి, మీ దగ్గర ఉంచేసుకోకండి. మీరేం కోరుకోవటం లేదు, ఇలా ఉండాలి ప్రపంచం అని కోరుకుంటున్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిష, గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త. కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలిని, దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్, అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః, నిర్ధనాః సధనాః సంతు, జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి.
ಬ್ರಹ್ಮ ರೂಪಾಯ ಗುರು